ప్రభువు కొరకు అతి తక్కువగా ఇస్తామా లేక అత్యధికంగా ఇస్తామా?
In our last study we were thinking about the difference between being religious and spiritual.
మన మునుపటి ధ్యానంలో మతాశక్తి కలిగి ఉండటానికి ఆత్మానుసారముగా ఉండటానికి మధ్య ఉన్న తేడాను గురించి ఆలోచించాము.
We'd like to think a little more about that because this is such a vital area to be a true Christian.
ఒక నిజమైన క్రైస్తవుడిగా ఉండటానికి ఇది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి దీన్ని గురించి మరికొంచెం ఆలోచిద్దాము.
We all know the difference between a servant or a worker working in a shop or a factory and a son working for his own father in the same shop or factory.
ఒక కొట్టులోనో లేక కర్మాగారంలోనో పనిచేసే ఒక ఉద్యోగికి అదే కొట్టులోనో లేక కర్మాగారంలోనో తన సొంత తండ్రి కోసం పనిచేసే కుమారుడికి మధ్యనున్న తేడా మనందరికీ తెలుసు.
Their attitude towards their work will be fundamentally different.
వాళ్ళ పని పట్ల వాళ్ళ వైఖరి మౌలికంగా వేరుగా ఉంటుంది.
A servant, a worker is working for wages.
ఒక పనివాడు ఒక ఉద్యోగి జీతం కోసం పనిచేస్తాడు.
He is working for certain fixed hours.
అతడు కొన్ని నిర్ణీతమైన గంటలు పనిచేస్తాడు.
If he has to work longer than that, he expects overtime pay.
అతడు దానికంటే ఎక్కువ సమయం పనిచేయాల్సి వస్తే అతడు అదనపు భత్యాన్ని ఆశిస్తాడు.
He expects a bonus at the end of the year.
అతడు సంవత్సరం చివరిలో బోనస్ కొరకు ఆశిస్తాడు.
And after maybe one or two years, he may expect a raise in salary.
ఒకటి రెండు సంవత్సరాల తర్వాత జీతం పెరుగుతుందని ఆశించవచ్చు.
But a son is so different.
కానీ కుమారుడు చాలా వేరుగా ఉంటాడు.
He doesn't think in terms of the number of hours he works.
అతడు ఎన్ని గంటలు పని చేశానా అని ఆలోచించడు.
There may be more work required in the office of the shop or the factory, and the son would gladly stay on long after the workers have gone away.
ఆ కొట్టులోనో లేక కర్మాగారంలోనో ఎక్కువ పని ఉండొచ్చు. అప్పుడు ఆ కుమారుడు ఇతర ఉద్యోగులు వెళ్ళిపోయిన చాలా సమయం తర్వాత కూడా ఆనందంగా ఉండి పనిచేస్తాడు.
And if the factory is going through a difficult time financially, the son will not expect the father to give him any money.
ఒకవేళ ఆ కర్మాగారం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితిలో ఉంటే తన తండ్రి తనకు డబ్బులు ఇస్తాడని కూడా ఆ కుమారుడు ఆశించడు.
What is the difference? There's a lot of difference.
ఇద్దరికీ తేడా ఏంటి? చాలా తేడా ఉంది.
And in the difference between the attitude of a worker and the attitude of a son, we can see the difference between the Old Testament way of life and the New Testament way of life.
ఒక పనివాని వైఖరికి ఒక కుమారుడి వైఖరికి మధ్య ఉన్న తేడాలో మనం పాత నిబంధన జీవిత విధానానికి క్రొత్త నిబంధన జీవిత విధానానికి మధ్య ఉన్న తేడాను చూడగలము.
You know your Bible is divided into two parts, the Old Testament and the New Testament, or it's also called the Old Covenant and the New Covenant. Now these are not words that we use so much nowadays.
మీకు తెలుసా, మీ బైబిల్ రెండు భాగాలుగా విభజింపబడి ఉంది. అది పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన. ఈ మాటలను మనం ఈ రోజుల్లో అంతగా వాడము.
Testament, covenant, they sound more like legal words, but in very simple language it only means an agreement.
నిబంధన అనే మాట చట్టపరమైన పదం వలె ఉంది, కానీ చాలా సామాన్యమైన భాషలో చెప్పాలంటే దాని అర్థము ఒక ఒప్పందము అని.
We all know what an agreement is.
ఒక ఒప్పందం అంటే ఏంటో మనందరికీ తెలుసు.
You know, when a person sells a property or hires a worker, they sign an agreement. Both the person who's buying and the person who's selling, or the person who's employing and the person who's being employed.
Oka vyakti aastini amminappudu leka oka vyaktini udyogamlo pettukunnappudu vaariddaru ante ammevaadu konevaadu udyogam icchevaadu udyogam chesevaadu oka oppandam pai santakam chestaru.
And that agreement is a picture of this Old Testament and the New Testament. God made an agreement with man in the Old Testament times with Israel.
ఆ ఒప్పందం ఈ పాత నిబంధనకు కొత్త నిబంధనకు ప్రతీకగా ఉంది. దేవుడు మనుషునితో అంటే ఇజ్రాయెల్ దేశంతో పాత నిబంధన కాలంలో ఒక ఒప్పందాన్ని చేశాడు.
But when Jesus came, he is called the mediator of a new covenant or a new agreement that God has made with man.
కానీ యేసు వచ్చినప్పుడు ఆయన దేవుడు మనుషునితో చేసిన ఒక నూతన నిబంధనకు లేక ఒక క్రొత్త ఒప్పందానికి మధ్యవర్తి అని పిలువబడ్డాడు.
And in very simple terms we could say that under the old agreement man was like a servant.
కాబట్టి విడమర్చి చెప్పాలంటే పాత నిబంధన క్రింద మనిషి ఒక పనివాడుగా ఒక దాసునిగా ఉన్నాడని మనం చెప్పొచ్చు.
You know, a servant can't call his master father.
ఒక దాసుడు తన యజమానిని తండ్రి అని పిలవలేడని మీకు తెలుసు.
And that's why in the Old Testament the Jews could never call God father because they were servants.
ఆ కారణం చేత పాత నిబంధనలో యూదులు దాసులు గనుక వారు దేవుణ్ణి తండ్రి అని పిలవలేకపోయారు.
They could call him O Lord God, mighty master and all that, but they couldn't call him father.
వారు ఆయన్ని ప్రభువగు యెహోవా అని సర్వశక్తిమంతుడని యజమానుడని పిలవగలిగారు, కానీ వారు ఆయన్ని తండ్రి అని పిలవలేకపోయారు.
But when Jesus came and he gathered his disciples around him, he said, I'm going to teach you now how to pray under the new covenant.
కానీ యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి కొత్త నిబంధన క్రింద మీరు ఎలా ప్రార్థన చేయాలో నేను మీకు ఇప్పుడు నేర్పిస్తాను.
When you pray, you say, Our Father, who art in heaven.
మీరు ప్రార్థించినప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని చెప్పాలి.
Which meant what? That this was a new agreement.
దాని అర్థం ఏంటి? దాని అర్థము ఇది ఒక క్రొత్త ఒప్పందం అని.
We were now going to be sons and daughters of God.
ఇప్పుడు మనం దేవుని కుమారులము కుమార్తెలము కాబోతున్నాము.
And our relationship with God was not going to be any more like that of a master and a servant.
దేవునితో మన సంబంధం ఇక ఒక యజమానునికి దాసునికి మధ్య ఉన్న సంబంధం వలె ఉండదు.
It was not even going to be like that of a friend to a friend.
అది ఇద్దరు స్నేహితుల మధ్య ఉన్న సంబంధం వలె కూడా ఉండదు.
Which is higher than a master and servant. It's going to be more than friendship.
ఇది యజమానునికి దాసునికి మధ్య ఉన్న సంబంధం కంటే మెరుగైనది, కానీ ఇది స్నేహం కంటే ఎక్కువగా ఉంటుంది.
Abraham was called a friend of God.
అబ్రహాము దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు.
But you know the difference between a friend and a son.
ఒక స్నేహితునికి ఒక కుమారుడికి మధ్య ఉన్న తేడా మీకు తెలుసు.
If a very rich man says this is my friend and points to another one and says this is my son, you know who has the inheritance, who's going to receive everything from his father, not the friend, the son.
ఒక గొప్ప ధనికుడు ఇతడు నా స్నేహితుడు అని చెప్పి వేరే వ్యక్తిని చూపించి ఇతడు నా కుమారుడు అని చెప్తే ఎవరికి వారసత్వం ఉంటుందో, ఎవరు తన తండ్రి యొద్ద నుండి సమస్తాన్ని పొందుతారో మీకు తెలుసు. స్నేహితుడు కాదు, కుమారుడు.
To be a son of God is greater than to be a servant of God. It's greater than to be a friend of God.
దేవుని కుమారుడిగా ఉండటం దేవుని సేవకునిగా ఉండటం కంటే గొప్పది, దేవుని స్నేహితుడిగా ఉండటం కంటే గొప్పది.
Now, very often we use the expression that so and so is the Lord's servant. And subconsciously we think that that man is greater than the other person who is only a son of God.
మనం తరచుగా పలానా వ్యక్తి దేవుని సేవకుడు అనే మాటను వాడుతుంటాము. మనం తెలియకుండా ఆ వ్యక్తి కేవలం దేవుని కుమారుడైన వేరొక వ్యక్తి కంటే గొప్పవాడు అనుకుంటాము.
But is that really true?
కానీ అది నిజంగా సత్యమేనా?
If you were to come to my house and I introduced two people to you and I said this is my servant and this is my son, who would you think is more important in my house?
మీరు నా ఇంటికి వచ్చినప్పుడు నేను ఇద్దరు వ్యక్తులను మీకు పరిచయం చేసి ఇతడు నా పని మనిషి, ఇతడు నా కుమారుడు అని చెప్తే నా ఇంట్లో ఎవరు ముఖ్యమైన వారని మీరు అనుకుంటారు?
Is it greater to be a servant of the Lord than to be a son of God?
దేవుని కుమారుడిగా ఉండటం కంటే దేవుని సేవకునిగా ఉండటం గొప్ప విషయమా?
These are all wrong concepts that we've got in our mind which are not from scripture.
ఇవన్ని కూడా లేఖనములలో లేని మన మనసులలో ఉన్న తప్పుడు భావాలు.
Of course, a son of God should also be a servant if he's a responsible son.
నిజమే, దేవుని కుమారుడు బాధ్యతగల కుమారుడైతే ఒక సేవకుడిగా కూడా ఉంటాడు.
But we need to recognize that Jesus came to deliver us from being merely slaves. And wants us to become sons.
Kani Yesu Prabhu manam kevalam daasuluga undatam nundi vidipinchi manalanu kumaruluga cheyadaniki vachadani manam gurtinchali.
And there we see the difference between being religious and being spiritual.
అక్కడ మనం మతాశక్తి కలిగి ఉండటానికి ఆత్మానుసారంగా ఉండటానికి మధ్య తేడాను చూడగలము.
A religious person behaves exactly like a servant.
ఒక మతానుసారుడైన వ్యక్తి ఖచ్చితంగా ఒక దాసుడి వలె ప్రవర్తిస్తాడు.
A spiritual person will behave like a son.
ఒక ఆత్మానుసారుడైన వ్యక్తి ఒక కుమారుడి వలె ప్రవర్తిస్తాడు.
Let's put it in two different words.
మనం దీన్ని రెండు మాటల్లో చెప్పొచ్చు.
A servant would think in terms of the minimum that he has to do in order to fulfill his duties.
ఒక దాసుడు తన బాధ్యతలను నెరవేర్చడానికి అతడు చేయవలసిన అతి తక్కువ పని ఏంటో ఆలోచిస్తాడు.
Whereas a son, a responsible son, would think in terms of the maximum that he can do to please his father or to help his father.
అయితే ఒక కుమారుడు, ఒక బాధ్యత గల కుమారుడు తన తండ్రిని సంతోషపెట్టడానికి లేక తన తండ్రికి సహాయపడటానికి తను చేయగలిగిన అత్యధికమైన పని ఏంటో ఆలోచిస్తాడు.
And in those two words, minimum and maximum, you can see the difference between the old covenant and the new covenant, between being a slave and being a son.
ఆ రెండు మాటల్లో, అంటే అతి తక్కువ మరియు అత్యధికముగా అనే రెండు మాటల్లో మీరు పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్య తేడాను చూస్తారు. ఒక దాసుడిగా ఉండటానికి ఒక కుమారుడిగా ఉండటానికి మధ్య తేడాను చూస్తారు.
And that's why when Jesus was preaching what is known as the Sermon on the Mount, he tried to teach his disciples the spirit behind the commandments.
ఆ కారణంగాని యేసు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఆయన తన శిష్యులకు ఆజ్ఞల వెనుక ఉన్న ఆత్మను వాటి సారమును బోధించడానికి ప్రయత్నించాడు.
He said, for example, under the old dispensation you were told you shall not commit murder.
ఉదాహరణకు పాత నిబంధన క్రింద మీరు నరహత్య చేయకూడదని చెప్పబడింది.
That's good.
అది మంచిదే.
What's the minimum required?
కనీస అవసరం ఏంటి?
You shall not commit murder.
మీరు నరహత్య చేయకూడదు.
But is that the maximum that God required?
కానీ దేవుడు కోరుకున్న గరిష్టమైన అత్యధికమైనది కూడా అంతేనా?
Certainly not.
ఖచ్చితంగా కాదు.
What would the maximum be in that realm, in that area, to please the father?
ఈ విషయంలో తండ్రిని సంతోషపెట్టడానికి అత్యధికమైనది ఏంటి?
Where does murder come from?
నరహత్య ఎక్కడ నుండి వస్తుంది?
It comes from anger.
అది కోపం నుండి వస్తుంది.
And so Jesus said, I say to you, don't be angry.
కాబట్టి యేసు ప్రభువు నేను మీకు చెప్పునదేమనగా కోపగించకొడి అని చెప్పాడు.
What was he trying to say?
ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు?
He was trying to say, if you meditate on the commandment, thou shalt not commit murder, you would discover that that's just the minimum. But if you meditate on it, you'll discover that the way to please the Father, if your attitude is, what is the maximum I can do?
నరహత్య చేయకూడదు అనే ఆజ్ఞను మీరు ధ్యానిస్తే అది కేవలం కనీస అవసరత మాత్రమేనని, మీరు తండ్రిని సంతోషపెట్టాలంటే మీ వైఖరి ఈ విషయంలో నేను అత్యధికంగా ఏమి చేయగలను అని ఉండాలని ఆయన చెప్తున్నాడు.
It will be, I should not even get angry with my brother or with anyone.
అది నేను నా సహోదరునిపైన లేక ఇంకెవరిపైన కోపగించకూడదు అనే వైఖరి.
Then I have pleased the Father.
అప్పుడు నేను తండ్రిని సంతోషపెట్టగలను.
I have not pleased the Father if I have only refrained from committing murder.
నేను కేవలం హత్య చేయకుండా ఉంటే నేను తండ్రిని సంతోషపెట్టలేను.
Now a religious person is one who takes the letter of the law and says, well, I've kept it.
మతాశక్తి గల వ్యక్తి దాన్ని అక్షరానుసారంగా తీసుకొని నేను దాన్ని గైకొన్నాను అని చెప్తాడు.
Religious people become Pharisees.
మతాశక్తి గల వారు చివరకు పరిసయ్యులుగా మారతారు.
And Pharisees gradually drift away from the truth.
పరిసయ్యులు నెమ్మదిగా సత్యము నుండి కొట్టుకొని పోతారు.
In every denomination in Christianity, you will find Pharisees.
క్రైస్తవత్వంలో ఉన్న ప్రతి మతశాఖలోనూ మీరు పరిసయ్యులను చూడగలరు.
People who are taken up with the letter, with the traditions, and who are more interested in keeping those external traditions of their particular group than in life in Jesus Christ.
వీరు అక్షరానికి ఆచారానికి ప్రాధాన్యతనిచ్చి యేసుక్రీస్తులో ఉన్న జీవం కంటే వారి మతశాఖలో ఉన్న బాహ్య సంబంధమైన ఆచారాలను గైకొనుటలో ఆసక్తి చూపిస్తారు.
This is the form of godliness that we are told in 2 Timothy 3:5 to beware of.
మనం జాగ్రత్తగా ఉండవలసిన పైకి కనిపించే భక్తి ఇదే. దాని గురించి 2 Timothy 3:5 చెప్పబడింది.
See, if you keep your fellowship with people who are arrogant and proud, gradually you'll get a little bit of their spirit.
చూడండి, మీరు అహంకారులతో గర్విష్ఠులతో సహవాసం చేస్తే నెమ్మదిగా మీరు వారి ఆత్మలో కొద్దిగా పొందుకుంటారు.
If you constantly keep companionship with murderers, you'll get a little bit of their spirit.
మీరు ఎల్లప్పుడూ హంతకులతో సహచర్యం చేస్తే మీరు వారి ఆత్మలో కొద్దిగా పొందుకుంటారు.
And in the same way, if you keep companionship with people who are pure and godly, you'll get a little bit of their spirit.
అదే విధంగా మీరు పవిత్రమైన వారితోనూ భక్తిపరులతోనూ సహవాసం చేస్తే మీరు వారి ఆత్మలో కొద్దిగా పొందుకుంటారు.
So when it says in 2 Timothy 3:5 that avoid people who have only a form of godliness, it's to preserve us in life, that the Holy Spirit warns us. Don't spend a lot of time with people who are just keeping the letter of the law, who are righteous externally.
కేవలం పైకి భక్తిగా కనిపించే వారికి విముకులమై ఉండాలని 2 Timothy 3:5 చెప్పినప్పుడు మనలను జీవంలో సంరక్షించడానికే పరిశుద్ధాత్ముడు కేవలం అక్షరానుసారంగా నడిచేవారితో బయటకు నీతిమంతులుగా ఉండేవారితో ఎక్కువ సమయం గడపవద్దని హెచ్చరిస్తున్నాడు.
That type of religiosity does not please God at all.
ఈ విధమైన మతాశక్తి దేవుణ్ణి అసలు సంతోషపెట్టదు.
Be a son. Be a responsible son.
ఒక కుమారుడిగా, ఒక బాధ్యత గల కుమారుడిగా ఉండు.
In the same way, when Jesus spoke about adultery, he said according under the old dispensation, the thing was to avoid adultery.
అదే విధంగా యేసు వ్యభిచారం గురించి మాట్లాడినప్పుడు పాత నిబంధన క్రింద వ్యభిచరింపకూడదు అని ఉన్నదని చెప్పాడు.
The physical act, that was sin.
ఆ శరీర క్రియే పాపము.
But is that the maximum that God required? No, that was the minimum.
కానీ దేవుడు కోరుకునే అత్యధికమైనది అదేనా? కాదు, అది కనీస అవసరత మాత్రమే.
What was the maximum?
అత్యధికమైనది ఏంటి?
The son would look at that commandment of God and meditate on it and say, well, that's the minimum that God requires.
ఒక కుమారుడు ఆ ఆజ్ఞను చూచి దాన్ని ధ్యానించి దేవుడు కోరుకునే కనీసమైనది అదే.
It's like the servant saying, well, I've got to work from 9 o'clock to 5 o'clock.
అది ఒక దాసుడు నేను 9 గంటల నుండి 5 గంటల వరకు పనిచేయాలన్నట్లుంటుంది.
Once my 8-hour shift is over, I'm off home.
నా 8 గంటల పని రోజు అయిపోగానే నేను ఇంటికి వెళ్ళిపోతాను.
But a son may stay on till 9 o'clock at night or all through the night because there's work to be done.
కానీ ఒక కుమారుడు రాత్రి 9 గంటల వరకు లేక పనుంది కాబట్టి రాత్రంతా కూడా ఉంటాడు.
So the 9-to-5 attitude says, I don't have to commit adultery, that's all.
కాబట్టి 9 నుండి 5 వైఖరి నేను వ్యభిచారం చేయకూడదు అంతే అని చెప్తుంది.
But the son's attitude is, what's behind that?
కానీ కుమారుడి వైఖరి ఏంటంటే దాని వెనుక ఏముంది అన్నది.
I should not be impure in my attitude or thoughts towards anyone.
నేను ఎవరి పట్ల నా వైఖరిలో కానీ నా తలంపులలో కానీ అపవిత్రంగా ఉండకూడదు.
There must be purity in my thoughts towards the opposite sex.
ఆడవారి పట్ల నా తలంపులు పవిత్రమైనవిగా ఉండాలి.
And that's what Jesus emphasized to such an extent that he said, if your eye offends you, it's better to pluck it out.
ఈ విషయాన్ని యేసు ప్రభు ఎంతగా నొక్కి చెప్పాడంటే, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరుకువేయటం మంచిది అని చెప్పాడు.
Now who understands that?
దాన్ని ఎవరు గ్రహించగలరు?
Only a son who is desperate to please his father.
తండ్రిని సంతోషపెట్టాలన్న అమితమైన ఆశ గల కుమారుడే.
Who is longing that his father will be totally satisfied with his life.
తన జీవితంతో తండ్రి పూర్తిగా సంతృప్తి చెందాలన్న వాంచగలవాడే.
Only such a person can be really spiritual, who seeks to understand the spirit behind the commandments in scripture and not just the letter of the law.
లేఖనాలలో ఉన్న ఆజ్ఞల వెనుక ఉన్న ఆత్మను వాటి సారమును గ్రహించడానికి చూచి కేవలం అక్షరానుసారంగా ఉండటానికి చూడని వ్యక్తి మాత్రమే నిజంగా ఆత్మానుసారుడైన వానిగా ఉండగలడు.
The Bible says that our relationship with Jesus Christ is like that of a bride to a bridegroom.
యేసుక్రీస్తుతో మనకున్న సంబంధం ఒక వధువు వరుడితో కలిగి ఉన్న సంబంధం వంటిదని బైబిల్ చెప్తుంది.
This is true Christianity.
ఇదే నిజమైన క్రైస్తవత్వము.
It's a marriage.
ఇది ఒక వివాహము.
It's not a religion.
ఇది మతము కాదు.
It's a relationship between two people.
ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న సంబంధము.
It's not worshiping a book.
అది ఒక గ్రంథాన్ని ఆరాధించడం కాదు.
It's being united to a person.
అది ఒక వ్యక్తితో ఏకమవడం.
To the person of Jesus Christ. Religious people worship a book.
యేసుక్రీస్తు అనే వ్యక్తితో ఏకమవడం. మతాశక్తి గలవారు ఒక గ్రంథాన్ని ఆరాధిస్తారు.
The Bible is the most important thing to them.
వారికి బైబిల్ గ్రంథము అతి ముఖ్యమైనది.
Now the Bible is very important to me, but not more important than Jesus Christ.
బైబిల్ నాకు చాలా ముఖ్యమైనది, కానీ యేసుక్రీస్తు కంటే ముఖ్యమైనది కాదు.
If I did not have fellowship with Jesus Christ, the Bible would become a dead book to me.
నాకు యేసుక్రీస్తుతో సహవాసం లేకపోతే బైబిల్ నాకు ఒక మృతమైన జీవం లేని గ్రంథంగా ఉంటుంది.
It's living because Jesus can speak to me through it.
దాని ద్వారా యేసు ప్రభు నాతో మాట్లాడగలడు కాబట్టి అది సజీవమైనది.
And our relationship with Christ is to be like that of an earthly bride who is deeply in love with her bridegroom.
క్రీస్తుతో మన సంబంధం తన వరుణ్ణి గాఢంగా ప్రేమించే ఒక వధువుకున్న సంబంధం వలె ఉండాలి.
The Bible speaks of our relationship with Christ like that, and that one day Christ will come back and we'll be married to him.
క్రీస్తుతో మనకున్న సంబంధం గురించి బైబిల్ ఆ విధంగా చెప్తుంది. ఒకరోజు క్రీస్తు తిరిగి వస్తాడు, అప్పుడు మనం ఆయనను వివాహం చేసుకుంటాము.
Is the exact picture of a bride who's engaged, waiting for her wedding day and eager to correspond with her bridegroom, to telephone her bridegroom, to listen to her bridegroom and wanting to spend time with him until the day of the marriage.
అది ప్రదానం చేయబడిన ఒక వధువు తన పెళ్లి రోజు కోసం ఎదురు చూస్తూ ఆ రోజు వచ్చే వరకు తన వరుడితో మాట్లాడటానికి, ఫోన్ చేయడానికి, అతని మాటలు వినడానికి, అతనితో సమయం గడపడానికి సాదృశ్యంగా ఉంది.
And during that time, how does she live?
ఆ సమయంలో ఆమె ఎలా జీవిస్తుంది?
She is only interested in her bridegroom's opinion.
ఆమె కేవలం తన వరుడి అభిప్రాయంలోనే ఆసక్తి కలిగి ఉంటుంది.
She is not bothered what anybody else in the world thinks about her.
లోకంలో ఎవరైనను ఆమె గురించి ఏమనుకున్నా ఆమె పట్టించుకోదు.
She wants to please her bridegroom and she doesn't do the minimum.
ఆమె తన వరుణ్ణి సంతోషపెట్టాలనుకుంటుంది, ఆమె కనీసమైన వాటినే చేయదు.
You see, a bride and a bridegroom, an engaged couple that are deeply in love with each other, when they get an opportunity to spend time with each other, do they think of the minimum time required?
మీరు ప్రదానం చేయబడిన ఒక జంటను చూడండి. వారు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటారు. వారికి ఒకరితో ఒకరు సమయం గడపడానికి అవకాశం వస్తే వారు ఎంత తక్కువ గడపాలా అని ఆలోచిస్తారా?
Do they look at the watch and say, okay, we've spent 10 minutes, that's enough? No.
వారు గడియారం వైపు చూచి, సరే మనం 10 నిమిషాలు గడిపాము, అది చాలు అంటారా? లేదు.
They feel even 5 hours is not enough.
5 గంటలు కూడా సరిపోవని వారు భావిస్తారు.
When they write letters to each other, and an engaged couple that are deeply in love with each other, how long are those letters going to be?
వారు ఉత్తరాలు రాసుకుంటారు. గాఢంగా ప్రేమించుకునే ఒక జంట అలా చేస్తారు. వారి ఉత్తరాలు ఎంత పొడుగ్గా ఉంటాయి?
Half a page?
సగం పేజీ ఉంటాయా?
Do they say, well, that's enough, I just told you I'm okay and hope you're okay? No.
అది చాలు అని వారంటారా? నేను బాగున్నాను, నువ్వు కూడా బాగున్నావా? లేదు, అలా ఉండదు.
They may write 25 pages. And next day they may write 25 pages again.
వారు 25 పేజీల ఉత్తరాలు రాసుకుంటారు. మరుసటి రోజు మరలా 25 పేజీల ఉత్తరం రాయొచ్చు.
This is due to love.
దానికి కారణము ప్రేమ.
True spirituality is the result of a loving relationship with Christ.
నిజమైన ఆత్మానుసారత క్రీస్తుతో ప్రేమగల సంబంధం యొక్క ఫలితమే.
Religiosity on the other hand is a merely formal relationship with Christ, like a servant to a master.
మరో ప్రక్క మతాశక్తి కేవలం ఒక దాసుడు తన యజమానితో కలిగి ఉన్న సంబంధాన్ని క్రీస్తుతో కలిగి ఉండటం.
Let's seek to be spiritual.
ఆత్మానుసారులుగా ఉండటానికి మనం ప్రయాసపడదాము.